దీనికి ఫలశ్రుతి అని పేరు. దీనివల్ల ఈ వినడం వల్ల లేక చదవడం వల్ల ఈ ఫలితం వస్తుంది అని చెప్పబడే విషయం అన్నమాట అది. అది మంచిది అని చెప్పాడు ఆయన. ధన్యం యశస్యం ఆయుష్యం రాజ్ఞాన్ చ విజయావహం ఆది కావ్యమిదం త్వారషం పురా వాల్మీకినాకృతం. ఇది పరమ పవిత్రమైనది, కీర్తిప్రదమైనది. ఎవరైనా వింటే మహారాజులు పరిపాలనలో ఉన్నవారు వారికి ఆయుష్ కూడా పెరుగుతుంది, విజయాన్ని ఇస్తుంది. ఇది ఆది కావ్యం, చరిత్రలో మొట్టమొదటి కావ్యం. ఇంతకంటే మొట్టమొదటి కావ్యాలు ఇంక లేవు. ఈ చరాచర జగత్తులో భగవంతుడు మన అదృష్టం వల్ల వాల్మీకి రూపంలో రామాయణం అనే ఒక ఇతిహాసాన్ని ఇచ్చాడు. ఆ తర్వాతే మిగతావన్నీ వచ్చాయి. అందువల్ల ఆదికవి అంటే వాల్మీకి, ఆది కావ్యం అంటే రామాయణం, రామాయణం, రామాయణం. దానికన్న స్థానం ఇంక దేనికి రమ్మన్నా రాదు, ఆది కావ్యము అన్నారు. అందుకే పైగా ఆర్షం ఋషి రాశాడు. ఇది ఏదో వ్యసనపరులైన ఆధునిక కాలపు కవులు కాదు, పిచ్చి పిచ్చి వ్యసనాలతో భ్రష్టులైపోయిన నాస్తికవాదులైనటువంటి వాళ్ళు రాసినటువంటి కథలు కాకుండా అత్యంత పవిత్రమైన తపశ్శక్తితో రాశాడు ఇది. అందుకే ఇది ఋషి కావ్యం. ఎప్పుడో వాల్మీకి ఇచ్చాడు. ఒక్కసారి పఠించిన యహ్ పఠేత్, నా పోటివాడు పఠించాడు అనుకుందాం, మీరేం చేశారు శృణుయాత్, యహ్ పఠేత్ శృణుయాల్లోకే నర పాపాద్విముచ్యతే. అసలు నిజం చెప్పాలంటే చదవడం కంటే వినడం ఎక్కువ లాభం అన్నారు. వినడానికి సులభమైన మార్గం చెవులు చాలు. చదవాలంటే భాష రావాలి, కళ్ళజోడు కావాలి. అలా 24 గంటలు చదువుతుంటే కళ్ళు లాగుతూ ఉండొచ్చు, మనస్సు చెదిరిపోతూ ఉంటుంది, అర్థం కాకపోతే విసుగు రావచ్చు. అదే వినడానికి ఏముంది, నాబోటివాడు ఆ కష్టాలన్నీ పడతాడు, చదువుకోవడం అంతా వీడు పడతాడు, సంస్కృతం తెలుగు హిందీని. మీరేముంది చక్కగా ఒక 2 గంటలన్నా సెల్ కట్టేసి వింటే చాలు. ఆ మాత్రం కూడా సెల్ కట్టకపోతే హెల్ అనుకోండి, అది వేరే విషయం. కానీ శ్రద్ధతో చెవులు నిక్కబొడుచుకుని రిక్కించి వింటే ఆ వ్యక్తి సులభంగా తరిస్తాడు. ఎక్కడ చూసినా పురాణాలలో వినికిడి వల్ల వచ్చే పుణ్యం దేనివల్ల రాదని చెప్పారు. పఠనం కంటే వినడం ఎక్కువ పుణ్యం అన్నమాట. వేదం చదువుకోవడం కంటే వేదం వినేవాడికి ఎక్కువ పుణ్యం వస్తుంది. చూడండి మీరు, నైమిషారణ్యంలో 88,000 మంది ఋషులు వేదం చదువుతూ ఉంటే వారికి వచ్చిన పుణ్యం కంటేట పక్కన కూర్చుని కిరాతకుల పిల్లలు విన్నారు, వాళ్ళకి వచ్చేసింది ఆ జన్మలో మోక్షం. చదివిన వాళ్ళకి రాలేదు, ఎందుకంటే చదివేవాడికి అప్పుడప్పుడు అనుమానం మనస్సు చెదురుతూ ఉంటుంది. వినేవాడు అలా కాకుండా శ్రద్ధగా వింటే తొందరగా తరిస్తాడు. ఈ రామాయణం వింటే ఆ క్షణమే పాపాద్విముచ్యతే నరః, నరుడు పాపం నుంచి విముక్తి పొందుతాడు. ఒకసారి రామాయణం విన్నవాడికి జీవితంలో దోషం ఉండదుగాక ఉండదు. పుత్రకామస్తు పుత్రాన్వై, ఎవరైనా మాకు పిల్లలు కావాలి కొడుకులు అనుకుని చదివితే అటువంటి వారికి సత్సంతానం కలుగుతుంది. ధనకామో ధనానిచ మేము డబ్బు కోసమే వచ్చామండి గురువుగారు, పేరుకి మీ దగ్గర భక్తికో వచ్చామని చెబుతాం కానీ మా లోపల అంతసేపు డబ్బు కోరికే ఉందండి అనుకుని వింటే డబ్బు కూడా వస్తుంది. లభతే మనుజోలోకే శ్రుత్వా రామాభిషేచనం, రాముని యొక్క అభిషేక ఘట్టాన్ని శ్రద్ధగా వింటే అటువంటి వాడికి అన్ని రకాల శుభములు కలుగుతాయి. మహిం విజయతే రాజా, రాజుగారు ఎవరైనా ఉంటే అంటే ప్రభుత్వంలోకి రావాలని కోరుకున్న వాళ్ళు వింటే వాళ్ళకి అధికారం వస్తుంది, శత్రువులు నశిస్తారు. ఇక శ్రద్ధగా విన్నటువంటి పౌరులకి రాముడు లాంటి కొడుకు, లక్ష్మణుడు లాంటి సోదరుడు, కౌశల్య లాంటి తల్లి, ఇలాంటి వాళ్ళు వస్తారు. కైకేయికి భరతుడు పుట్టాడే మహానుభావుడు, ఆయన పుట్టి తల్లికి అపకీర్తి తొలగించాడు, అటువంటి పిల్లలు పుడతారు ఈ లోకంలో. జీవపుత్రులు పైగా ఎక్కువ కాలం జీవించేవాళ్ళు, ప్రజల నోట్లో నానేటటువంటి వాళ్ళు పుడతారు. ప్రజల నోట్లో నానడం అంటే కీర్తివంతులు అని అర్థం అన్నమాట. అది కీర్తివంతులైన కొడుకులు పుడతారు. ఇక్కడ జీవపుత్రా అంటే యావజ్జీవితం వాళ్ళ కీర్తిని ప్రజలంతా పొగుడుతారు, అటువంటి కొడుకులు పుడతారు. మహానుభావులు పుట్టి చచ్చిపోయినా జగత్ ప్రసిద్ధికి ఎక్కుతారు. ఎంత గొప్పగా రాశాడండి ఆ మాట. అసలు 111వ శ్లోకం చాలా గొప్పది. జీవపుత్రులు అంటే కాస్త ఎక్కువ కాలం జీవించే కొడుకులు అని అర్థం చెబుతారు తెలియక. అది కాదు సుమా, జీవనది అంటే ఏమిటి, ఎప్పుడూ ప్రవహించున్నది. అలాగే జీవపుత్రుడు అనగా వీడెప్పుడు ఉన్నంతకాలము ప్రజల యొక్క నోళ్లలో నానతాడు. శరీరం విడిచిపెట్టాక కూడా ఆ మహానుభావుడు పోయాడరా అంటాం, చెందవు. కాబట్టి మహాత్ములు శరీరంతో ఉన్నా లేకపోయినా వారిని మనం ఎప్పుడూ తలుచుకుంటాం. అలా తలుచుకున్నటువంటి వాళ్ళు జీవపుత్రులు అని పిలువబడతారు. అలాంటి వాళ్ళు కలగాలంటే రామాయణాన్ని వినాలి, పారాయణ చెయ్యాలి. భవిష్యంతి సదానందా పుత్ర పౌత్ర సమన్వితాః, ఇక వరుసగా వంశం అంతా నిలబడుతుంది, అందరూ ఆనందంతో జీవిస్తారు. ఈ రామాయణం వింటే దీర్ఘం ఆయుష్చ విందతి, ఆయువు కూడా పెరుగుతుంది. ఎవరికైనా జాతకరీత్యా 70 ఏళ్ళకి చచ్చిపోయేవాడు ఉంటే, ఈ రామాయణం ఈ 40 రోజులు వినుంటే, ఈ సుందర హనుమద్వైభవం అంతాను వాడు గ్యారంటీ ఇంకో 10 ఏళ్ళు వింటాడు, ఇంకో 10 ఏళ్ళు పెరుగుతాడు, ఆయుద్ధం పెరుగుతుందన్నమాట. ఈ ఏడాది అక్టోబర్లో చచ్చిపోవాలనుకుందాం ఎవరైనా, చెప్పలేం కదా కాలం వల్ల. కానీ ఇప్పుడు విన్నారుగా, 40 రోజులు వింటే మాత్రం వాడికి గ్యారంటీగా ఈ 70వ ఏట చవ్వలసిన వాడు మళ్ళీ 80వ ఏట కూడా, పద్మాకర్ గారు మళ్ళీ 40 డేస్ వినడానికి వచ్చామండి అంటారు. మళ్ళీ వింటారు, మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు ఆయువు పెరుగుతుంది. మధ్యలో ఒకరోజు వచ్చి ఓ రోజు రాకుండా ఉంటే మాత్రం సంపూర్ణంగా నేను చెప్పలేదు, ఒక 5 ఏళ్ళు 2 ఏళ్ళు వస్తాయన్నమాట. 10 ఏళ్ళు రావాలంటే మాత్రం సంపూర్ణంగా వినాలి. అందువల్ల దీర్ఘమాయుశ్చ విందతి, పూర్తిగా ఆయువు పెరుగుతుంది. రామస్య విజయం చైవ సర్వమక్లిష్ట కర్మణః. ఈ రాముడి చరిత్ర అంత తేలిక కాదు, చాలా కష్టమైన పనులను చాలా తేలిగ్గా చేసేసాడు రాముడు గనక అది విన్నవాళ్ళందరికీ మహా అద్భుతమైన చాకచక్యం కలుగుతుంది. వాళ్ళు కూడా ఏ పనైనా సులభంగా చేయగలుగుతారు. రాముడు ఘనకార్యాలు చేశాడు కదా, ఘనకార్యాలు చేశాడని పొగడమే కాకుండా మనం కూడా ఎంతో కొంత ఘనకార్యం చేయాలి. ఆ చేసే శక్తి రామాయణం ఇస్తుంది. ఇది పరమపవిత్రం మళ్ళీ మళ్ళీ చెప్పాడనమాట, ఆర్షం వాల్మీకి నా కృతం, వాల్మీకి మహర్షి చేత రచింపబడిన పవిత్ర కథ, శ్రద్ధధానులు చతక్రోధులు అవుతారు. ఇది విన్నవాడికి అన్ని పనుల మీద శ్రద్ధ కలుగుతుంది, క్రోధాన్ని జయిస్తారు. దుర్గాణ్యతితరత్యసౌ, దుర్గాణి అంటే కష్టాలని, అతి దుర్గాణి అన్నాడు పైగా, భయంకరమైన కష్టాలని ఆ క్షణమే తొలగించుకుని బయటకు వస్తాడు. ఈ కష్టములో నుంచి ఈ జన్మలో బయటపడలేను బాబో అనుకున్న జాతకం కలిగిన వాడు గనక దీనిని విన్నట్టయితే ఆ క్షణమే వాడికి ఆ జాతక దుష్ప్రభావం పోయి మంచి ఫలితం కలుగుతుంది. అలా మార్చే శక్తి కలిగిన అపూర్వమైన సరస్వతీ స్వరూపం ఈ రామాయణం అంటే. అందువల్ల అన్ని కష్టాలు తొలగుతాయి. సమాగమం ప్రవాసాంతే, విదేశాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు తిరిగి రాలేక నానాయాతన పడుతూ ఉంటే వారి కోసం కనుక ఇది పారాయణ చేస్తే వాళ్ళు తిరిగి వస్తారు. ఎవడో మమ్మల్ని తీసుకెళ్ళి దుబాయ్ పంపాడండి, అక్కడేదో కౌబాయిలో బతుకుదాం అనుకుంటే మేము బానిసలం అయ్యాం, మా పాస్పోర్ట్లు పోయాయి, మేము రాలేకపోతున్నామని ఏడుస్తూ ఫోన్లు చేయట్లా ఇండియాకి మళ్ళీని, అలాంటి వాళ్ళ కోసం ఇది పారాయణ చేస్తే ఈ ప్రవాసం నుంచి వాళ్ళు తిరిగి భూలోకానికి తిరిగి వచ్చేస్తారు, భారతదేశానికి వచ్చి ఇక్కడ సుఖంగా భార్యాభర్తలు పిల్లలు అంతా కలిసి ఉంటారు. లభతే చాపి బాంధవయ, బంధువులు మళ్ళీ లభిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా రేపో మాపో వాడికి మరణశిక్ష పడుతుందనుకున్నా, వాడు జైల్లోంచి బయటికి రాలేకపోతున్నా, లేక విదేశాల్లో ఇరుక్కుపోయినా, అటువంటి వాళ్ళ కోసం రామాయణ పారాయణ చేస్తే తక్షణం వచ్చి తీరుతారు. నేను నమ్మి చెబుతున్నాను, మీరు కావాలంటే పరీక్షించుకు చూడండి అంతే. శ్రవణేన సురాః సర్వే ప్రీయంతే సంప్రసృణ్వతాం. ఎందుకంటే ఇది వింటే దేవతలు బ్రహ్మానందం పడతారు, మొత్తం దేవతలందరికీ ఆనందం కలుగుతుంది. దేవతలకు ఆనందం కలిగితే మన కోరికలు తీరుస్తారు కనుక. వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్ఠంతి యస్య వై. ఇంట్లో కొన్ని విఘ్న దేవతలు ఉంటాయి, వాళ్ళకి వినాయకులు అని పేరు. మాయదారిళ్లలో వాస్తు దోషాల వల్ల అయితేనేమి, లేకపోతే ముహూర్తం సరిగ్గా లేని సమయంలో శంకుస్థాపన చేయడమో లేక గృహప్రవేశమో చేయడం వల్ల, పరమపాపాత్ములు ఇళ్లలోకి అడుగు పెట్టడం వల్ల కొన్ని దుష్టగ్రహాలు చేరి ఆ ఇంట్లో వాడిని సుఖంగా ఉండనివ్వవు. అందుకే ఒక్కొక్క ఇంట్లోకి అడుగు పెట్టాక బాబోయ్ మాకు సుఖం లేదండి అని అంటుంటారే, వాళ్ళందరికీ మూల కారణం ఈ వినాయకులు. అటువంటి వినాయకాస్య శామ్యంతి, అవన్నీ తొలగిపోతాయట ఎప్పుడు ఈ రామాయణం మీ ఇంట్లో చదివినా లేక విన్నా, అటువంటిప్పుడు ఆ ఇంట్లో ఉన్నవన్నీ పోతాయి. గృహే తిష్టంతి యస్యవై వినాయకాస్య శామ్యంతి. ఇళ్లల్లో ఉన్న విఘ్నశక్తులన్నీ, దుష్టశక్తులన్నీ, వాస్తుదోషాలన్నీ తక్షణం పరిహారమవుతాయి. అందుకని పూర్వకాలంలో గృహప్రవేశమైన వెంటనే తప్పక రామాయణాన్ని పారాయణ చేయించేవారు. ఇంతవరకు నేను ఎప్పుడు గృహప్రవేశం చేసినా అందులో ఈ సుందరకాండ 3 సార్లు పారాయణ చేయించేవాడిని, మణిద్వీపం చేయించేవాడిని. కారణం ఏంటంటే శాస్త్ర ప్రకారం అది చేస్తే సుఖం ఉంటుంది కనుక. విజయేత మహీం రాజా, మహారాజులకు విజయం లభిస్తుంది, స్వస్తి లభిస్తుంది. ఇంకా బయటున్న 6వ రోజు దగ్గర నుంచి ఆడవాళ్ళు వింటే స్త్రియో రజస్వలా శ్రుత్వాహ, స్నానం అయ్యాక ఎప్పుడు కూడా 4వ రోజు స్నానం చేస్తారు. 6వ రోజు నుంచి ఇది విని భర్తతో సమాగమం చెందిన స్త్రీలకి మంచి పుత్రులు కలుగుతారు, రాముడు లాంటి పిల్లలు కలుగుతారు. ఈ పుస్తకం చదవలేకపోయినా వినలేకపోయినా కనీసం రామాయణాన్ని ఇంట్లో పెట్టి పూజించండి అన్నాడు. బాబు మాకు అక్షరం రాదండి అని భయపడక్కర్లా, ఇంట్లో పుస్తకం ఉంటే దోషంట అనద్దు ఎప్పుడూ కూడా. పూజయంశ్చ పఠంశ్చేమం ఇతిహాసం పురాతనం. మాట వరుసకైనా ఇంట్లో ఒక రామాయణ గ్రంథాన్ని పెట్టి ఒక్క పువ్వు పెట్టి ఇలా రెండు చేతులు తోడించి నమస్కరించండి. రామాయణంలోని ఒక్క శ్లోకం రాయబడిన కాగితానికైనా మీరు నమస్కారం చేసి పూజ చేస్తే సకల శుభాలు లభిస్తాయి. సర్వపాపాత్ ప్రముచ్యేత దీర్ఘం ఆయురవాప్నుయాత్. అన్ని పాపాలు తొలగి ఆయువు పెరుగుతుంది. ఆయువు పెరగాలంటే ఆ పని చేయాలి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఇక్కడికి రాగానే ఎందుకు దండం పెడతానంటే అక్కడ ఒక శ్లోకం ఉన్నటువంటి కాగితం ఉంది కనుక రామాయణాన్ని పూజించడం. అది అలా పూజిస్తే ఆయువు పెరుగుతుంది, పాపాలు తొలగుతాయి, అందరూ గౌరవిస్తారు కూడా క్రమక్రమంగా మనల్ని. ఇక ఐశ్వర్యం పుత్రలాభం వచ్చి తీరుతుంది అని చెప్పారు. ఐశ్వర్యం పుత్రలాభస్య భవిష్యత్తు న సంశయ. రామాయణమిదం కృత్స్నం శృణ్వత పఠత సదా ప్రియతే సతతం రామసహి విష్ణు సనాతన. మహానుభావుడు రాముడు అంటే విష్ణువు, ఆదిదైవం, సనాతనుడు, అందుకే ఆది విష్ణువు అని కూడా అంటాం. ఆ మహానుభావుడు ఈ రామాయణంలో అధిష్టాన దేవత, నాయకుడు. అందుకే ఇది వినడం వల్ల, సంపూర్ణంగా వినడం వల్ల ఆ రాముడు ఆ విష్ణువు సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే ఎవరినిదంటూ ఉండదు, అన్నీ ఇస్తాడు. ఆదిదేవో మహాబాహు హరి నారాయణ ప్రభు సాక్షాద్రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే. ఆదిదేవుడు, ఆజానుబాహుడు, శ్రీహరి, నారాయణుడు, సమస్త లోకాలకి ప్రభువు, రాముడనే పేరుతో భూమి మీద పుట్టాడు. విష్ణువుకి ఇన్ని విశేషణాలు వాడారు. ఆయన ఆదిదేవుడు, మొదటి దేవుడు, మహాబాహు ఆయన, అంతకంటే పరాక్రమవంతుడు లేడనమాట. సాక్షాత్తు హరి, శ్రీమన్నారాయణుడు, అందరికీ అధిష్టాన దేవత. ఆయన సాక్షాత్ రామో రఘుశ్రేష్ఠ, రాఘవ వంశంలో రాముడనే పేరుతో జన్మించాడు. శేష లక్ష్మణ ఉచ్యతే, శేషుడే లక్ష్మణుడు, ఆదిశేషుడు లక్ష్మణ రూపంలో జన్మించాడు. కాబట్టి వ్యూహచతుష్టయంలో నారాయణుడు ఉన్నాడు, ఆదిశేషుడు ఉన్నాడు. అందుకే ఈ అవతారం విశిష్టమైన అవతారం. అందువల్ల దీనివల్ల లాభం ఏమిటంటే కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాంభువిచార్థసిద్ధిం. కుటుంబ వృద్ధి కలుగుతుంది, కుటుంబంలో దుర్మరణాలుండవు, అలా అభివృద్ధి చెందుతుంది కుటుంబం. ధనధాన్య వృద్ధి కలుగుతుంది, భార్యాభర్తలు ఐకవత్యంతో సుఖంగా ఉంటారు. అంతపూర్వం కర్రలు పెట్టుకొట్టుకునే భార్యాభర్తలు కూడా ఇది పూర్తిగా విన్నాక కర్రలు పక్కన పెట్టేసి చక్కగా బుర్రా బుర్రా తగిలించుకుని ప్రేమగా మాట్లాడుకుంటారు. ఇద్దరు కలిసి ఉపన్యాసానికి వస్తారు, పక్క పక్కనే కుర్చీలో అతుక్కుని కూర్చుంటారు. అటు ఇటు కూర్చోండి అని రెండు కుర్చీలు వేసినా పక్కనే కూర్చుంటారు. ఈ విధంగా భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వచ్చి తీరుతుంది. ఈ పరమ పవిత్రమైన ఆది కావ్యాన్ని శ్రద్ధతో విన్న వారికి లభించని సుఖం అంటూ ఉంటుందా అంటే అన్నీ లభిస్తాయి, అది ఇదిని కాదు అని అంతరార్థం. ఆయుష్యం ఆరోగ్యకరం యశస్యము సౌభ్రాతృకం బుద్ధికరం సుఖంచ శ్రోతవ్యమేతన్ నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధి కామైః. ఈ ఆయుర్దాయాన్ని పెంచే కథ వినండి, ఇది వినండి 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 అని పదే పదే ఎందుకు చెబుతున్నాడంటే వింటే ముందు ఆయుష్యం, ఆయువు పెరుగుతుంది, దుర్మరణం పాలు కారు, ఆరోగ్యాన్ని పెంచుతుంది. శరీరారోగ్యం, మానసిక ఆరోగ్యం కూడా పెంచుతుంది. మనస్సు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో బెంగ పెట్టుకుని కుళ్ళు కుతంత్రాలు కుట్రలతో జీవిస్తే ఆ జీవికి ఏం లాభం, ఏం సుఖం ఉంటుంది? అందువల్ల మనస్సుని పవిత్రంగా ఉంచి శారీరక మానసిక రోగాలు తొలగించి ఆరోగ్యాన్ని ఇస్తుంది, కీర్తిని పెంచుతుంది, సోదరులను మంచి సోదరులు చేస్తుంది, సౌభ్రాతృకం, అన్నదమ్ములు ఐకమత్యంతో ఉంటారు, బుద్ధిని పెంచుతుంది, సుఖాన్ని పెంచుతుంది. నియమంతో వింటే, అది కూడా అక్కడ చెప్పాడు, ఏతన్ నియమేన సద్భిహి, బుద్ధిమంతులై నియమంతో వినండి. మధ్యలో సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళకండి, వెడితే మాత్రం ఫలితం తగ్గుతుంది. అందువల్ల నియమముతో వింటే సకల సుఖాలు కలుగుతాయి. ఏవం ఏతత్ పురావృత్తమాఖ్యానం భద్రమస్తునః. ఇది ఈ విధమైన పురాతన వృత్తం, అంటే ఇది ఇలాగే ఉన్నది, నేనేం కల్పించి రాయలేదని చెప్పాడు ఆయన. ఏవమేతత్ అండం ద్వారా ఉన్నదొన్నట్లుగా చెప్పాను. ఈ కథ ఇతిహాసం అని ఎందుకన్నారంటే ఇతి హ ఆస అది ఇతిహాస, ఇది ఇట్లుండెను అని అర్థం. ఉన్నది ఉన్నట్టుగా రాశాను, నేనేం పిచ్చి పిచ్చిగా నా సొంత పైచ్యంతో లేని కథలు కల్పించలేదు. రాముడు ఒక బాణం వేస్తే ఒక బాణం వేశాడన్నాను, రెండని అనలేదు. ఉన్నది ఉన్నట్టుగా రాశాను, ధర్మగ్రంథాన్ని ఇచ్చాను, కాబట్టి ఇది వినడం వల్ల సమస్త సుఖములు మీకు నాకు కలుగ్గాక అన్నాడు ఆయన. మీరందరూ భక్తితో బలం విష్ణు ప్రవర్ధత అనండి అన్నాడు ఆయన. ఎప్పుడు అది శ్రద్ధతో అలా అనాలి ఆఖరణ. మనం అంతా విన్నాక బలం విష్ణో ప్రవర్ధతాం, విష్ణువు యొక్క బలం పెరుగుగాక. విష్ణువు బలం పెరిగితే మనందరికీ బలం పెరుగుతుందని అర్థం అన్నమాట. అందులో మీరు కూడా చెప్పండి, వాల్మీకి చెప్పాడు కనుక, బలం విష్ణో ప్రవర్ధతాం. ఈ మాట రాత్రిపూట పడుకునే ముందు 3 సార్లు అనుకుని పడుకోండి, పొద్దునకి ప్రశాంతంగా లేస్తాం అన్నమాట. ఏమీ మానసికమైన జాజ్యాలు రావు. దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాత్ శ్రవణాత్త. దేవతలంతా దీనిని గ్రహించినా విన్నా సంతోషిస్తారు. గ్రహించడం ఏంటి? కంఠస్థం చేయటం. గ్రహణం అంటే అది. మీరు విని కూడా గుర్తుపెట్టుకోవచ్చు, కథంతా విన్నాక వాళ్ళు ఇంటికి వెళ్ళి దీన్ని, ఇదిగో గురువుగారు వాళ్ళు ఈ కథ చెప్పారని ఎవరిని అప్పచెపితే వాళ్ళందరూ గ్రహించిన వాళ్ళు అనమాట. 2 గంటలు ఏం ఉపన్యాసం చెప్పారండి ఆయన అన్నట్టు ఒక ఆయన. ఏం చెప్పారని అడిగితే అదే ఆలోచిస్తున్నానండి, కానీ 2 గంటలు అద్భుతం అబ్బా అబ్బా అన్నట్టు. అది ఏం గుర్తుకురాదనమాట, ఇంకెందుకు ఉపయోగం? కాబట్టి విన్న దాంట్లో ఎంతో కొంత ధారణ చేసి ఇతరులకు దానిని అప్పజేస్తే అటువంటి వాడు గ్రహించినవాడు. సారాంశాన్ని గ్రహించి ఆచరణలో పెట్టాలి. అలా పెట్టినవాడు, శ్రవణాత్ విన్నవాడు, వీళ్ళిద్దరికీ కూడా దేవతానందం కలుగుతుంది. దేవతలు సంతోషించి దీవిస్తారు. పితరస్తత పితృదేవతలు కూడా సంతోషిస్తారు. రేపు ఎప్పుడో పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాల సంకల్పం ఆల్రెడీ మేము రాసేసాం, ఇవాళ రేపట్లో ప్రింటింగ్కి ఇచ్చేస్తారు వారు, అప్పుడు మీకు ఇస్తాం. ఆ సంకల్పం చెప్పుకుని పుష్కరాల్లో స్నానం చేసి పిండ ప్రదానాదులు చేయవలసిన వాళ్ళు అది కూడా చేసి, దానాలు చేయవలసిన వాళ్ళు అన్నీ చేస్తే వచ్చే పుణ్యం కూడా రామాయణం వింటే వస్తుంది. ఇంతెందుకు? రామాయణ గ్రంథాన్ని కూడా పట్టుకెళ్ళి పుష్కర స్నానం చేసి మళ్ళీ బయటకు వచ్చాక దాన్ని చేత్తో పట్టుకుంటే కూడా మొత్తం పితృ యజ్ఞం చేసినట్టు అని చెప్పారు తెలుసా. చూడండి, మీకు వాసిష్ఠ రామాయణంలో ఉంటుంది. పుష్కరాల్లో స్నానానికి వెళ్ళాక గ్రంథం పట్టుకుని స్నానం అయ్యాక ఆ గ్రంథాన్ని పట్టుకుని నమస్కారం చేస్తే సకల పితృదేవతా యజ్ఞములు చేసిన మహాఫలితం లభిస్తుంది, దానివల్ల వంశవృద్ధి లభిస్తుంది. భక్త్యా రామస్య ఏచేమాం సంహితాం ఋషిణాం కృతాం లేఖయంతీహ చనరాహ తేషాం వాసస్త్రివిష్టపే. ఎవరైనా కాగితాల మీద రాసి ఇతరులకు పంచిపెట్టినా, లేక వాళ్ళు వాళ్ళ సంతృప్తి కోసం రాసుకున్నా, పూర్వం రామాయణం ప్రింటింగ్లు ఉండేవి కావు, తాళపత్రాల మీద రాసి పంచిపెట్టేవారు. అలా రాసి ఎవరైనా పంచిపెడితే అటువంటి వాళ్ళకి శాశ్వతంగా స్వర్గంలో ఒక ఆసనం ఉంటుందని చెప్పారు. తేషాం వాసః, అటువంటి వారికి నివాసం ఉంటుంది త్రివిష్టపే స్వర్గంలో. అందుకని ఎందుకు చెప్పారంటే, వేదం ఇది రాయకూడదు, రాసి చదవడం పాపం అని చెబుతారు ఎవరన్నా, వాళ్ళందరూ ఈ ఆఖరి శ్లోకం చదవండి అని చెప్పాడు గోవిందరాజుల వారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి గ్రంథమైనా స్వరభంగం లేకుండా చదవడానికి గురువుల దగ్గరికి వెళ్ళాలి, కానీ రాయడానికి మాత్రం ఏ దోషము లేదు. ఇది రాసిన ప్రతి వ్యక్తికి కూడా స్వర్గములో శాశ్వతముగా నివాస స్థానం ఉంటుంది అని వాల్మీకి మహర్షి చెప్పాడు.